అత్రి అనసూయల గాథతో అసూయను జయించాలి అని మనకి తెలియజేస్తున్నారు. అలాగే దక్షిణి యొక్క గాథ దక్ష యజ్ఞం, దానితో అహంకారాన్ని వదలాలి, పెద్దల్ని దూషించటం మానాలి అనే విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. అలాగే ధ్రువుని యొక్క చరిత్రతో పట్టుదలతో సాధన సాగించి పరమాత్మని సాక్షాత్కరింపజేసుకోవాలి అని తెలియజేశారు. ఈ ప్రకారంగా మూడు కథలతోటి చతుర్థ స్కందం పూర్తయింది. ఇక పంచమ స్కందంలో ప్రియవ్రతుని యొక్క గాథ, అలాగే జడభరతుని యొక్క గాథ రాబోతా ఉన్నాయి. ప్రియవ్రతుని గాథ ద్వారా ఆత్మజ్ఞానాన్ని, మోక్షాన్ని పొందాలంటే ఇల్లు వాకిలి వదిలిపెట్టి, భార్యా బిడ్డల్ని వదిలిపెట్టి అరణ్యాలకి వెళ్ళాలి అనేటువంటి భావన తప్పని, అలా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదని, సంసారంలోనే ఉండి ఇంద్రియ నిగ్రహాన్ని సాధిస్తూ శ్రవణ మనన నిధిధ్యాసనలు చేస్తూ గురుసేవతో మోక్షాన్ని పొందవచ్చు అని మనకిక్కడ తెలియజేయటం జరిగింది. శ్రవణ మనన నిధిధ్యాసనలు సాగించటానికి, గురుసేవ చేయటానికి అరణ్యాలకు వెళ్ళక్కర్ల. అరణ్యాలకు వెళ్ళినా అక్కడ మన వాసనలు కనుక మోసుకొని పోతే ఏ ఉపయోగము ఉండదు అనేటువంటి విషయం కూడా ఇక్కడ తెలుసుకోవాలి. స్వయంభవ మనువు యొక్క పెద్ద కుమారుడే ప్రియవ్రతుడు, రెండవ కుమారుడు ఉత్తానపాదుడు. ఆ ఉత్తానపాదుడు ధ్రువుడి యొక్క తండ్రి. ఆ కథను నేను చెప్పుకున్నాం. ఇక ప్రియవ్రతుడు ఎలాంటి వాడు అని అంటే, ఆయన పేరులోనే ప్రియవ్రతుడు అన్నారు, అంటే గొప్ప భక్తుడైనటువంటి వాడు, మోక్షాన్ని పొందాలని తీవ్రమైనటువంటి తపన కలిగినటువంటి వాడు, ఆధ్యాత్మిక సాధనలకి ఈ ప్రాపంచికమైనటువంటి వ్యవహారాలు కానీ, బంధాలు బంధుత్వాలు కానీ అంతరాయం కలిగిస్తాయి అని భావించి పెద్ద కుమారుడైనప్పటికీ రాజ్యపాలన మీద ఏమాత్రం ఇష్టం లేకుండా విముఖుడై ఉన్నాడు. సరే, ఒకసారి నారదుడు వచ్చి అతన్ని ఒక ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్ళి ఒక కొండ గుహలో కూర్చోబెట్టి అతడితో తత్వజ్ఞానాన్ని గురించి వివరించి చెప్పాడు. ఆ సమయంలోనే తండ్రి అక్కడికి వచ్చాడు. నాయనా, ఇంటికి రా, పట్టాభిషిక్తుడివిగా రాజ్య పరిపాలన చెయ్యి, నీలాంటి వాడే రాజ్యాన్ని పరిపాలన చెయ్యాలి, నువ్వు నా పెద్ద కుమారుడివి అని ఎన్నో విధాలుగా చెప్పాడు. కానీ అతడు వినిపించుకోలా, చేసేది లేక తండ్రి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి బ్రహ్మదేవుడి దగ్గరికి పోయాడు. ఎలాగైనా నువ్వే చెప్పాలి అని. సరే, తండ్రి, కుమారుడు, నారదుడు ముగ్గురు ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు వచ్చాడు ఆ కొండ గుహకి. అక్కడ అనేక విధాలుగా ఈ ప్రియవ్రతుడికి ఆత్మజ్ఞానాన్ని అందుకోవాలంటే ఏకాంతంగా ఉండాల్సిన పని లేదు, అరణ్యాలకి రావాల్సినటువంటి పని లేదు, సంసారంలోనే ఉండి నువ్వు సాధించవచ్చు అని అనేక విధాలైనటువంటి మాటలు చెప్పారు. ఎందుకంటే వాసనలు ఉన్నంత వరకు కూడా అరణ్యాలకు వెళ్ళినా ప్రయోజనం లేదని, వాసనలు కనుక క్షయమైతే అరణ్యాలకు పోవాల్సిన అవసరమే లేదని, సంసారంలో ఉండే నిష్కామ కర్మలు ఆచరించటం ద్వారా వాసనలను క్షయం చేసుకోవచ్చునని బ్రహ్మదేవుడు తెలియజేశాడు. కాబట్టి రాజ్యపాలన అనేటువంటిది లోక కళ్యాణం చేస్తున్నాననే భావనతో చెయ్యి. అంతేగాని ప్రజలు నేను పరిపాలిస్తున్నాను అని అనుకోవద్దు. అలా లోక కళ్యాణ కాంక్షతో రాజ్యపాలన చేసి మోక్షాన్ని పొందు అన్నాడు. బ్రహ్మదేవుడి యొక్క మాటను శిరసావహించి తిరిగి వచ్చాడు ప్రియవ్రతుడు. తండ్రి అతన్ని పట్టాభిషిక్తుని చేసి అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటున్నాడు. అతడేమో రాజ్యపాలన చేస్తున్నాడు. విశ్వకర్మ యొక్క కుమార్తె బర్హిష్మతి అనేటువంటి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి ఊర్జస్వతి అనేటువంటి కుమార్తె కలిగింది. ఆమెను శుక్రాచార్యుడికి ఇచ్చి వివాహం చేశారు. ఆ తర్వాత పెద్ద భార్య చనిపోతే రెండవ భార్య ఇంకో భార్యను చేసుకున్నాడు. ఆమెకి ముగ్గురు కుమారులు కలిగారు. ముగ్గురు కూడా చాలా గొప్పవాళ్ళు. ఎందుకనంటే వాళ్ళు మనువులు అయ్యారు. ఒక మనువు అని అంటే మన్వంతరం, 71 మహాయుగాల కాలం పరిపాలన చేసేవాడిని మనువు అంటారు. అలాంటి ముగ్గురు కొడుకులు కూడా ఆ ప్రియవ్రతుడికి జన్మించారు. వారే ఉత్తముడు, తామసుడు, రైవతుడు. ఈ ముగ్గురు కూడా వరుసగా 3, 4, 5 మనువులు. సరే, ఆ ప్రకారంగా రాజ్యపాలన చేసి తీవ్రమైనటువంటి వైరాగ్యంతో సాధనలు చేసి ముక్తిని పొందాడు ఈ ప్రియవ్రతుడు. అయితే వాసనలు ఎంతో ప్రమాదకరమైనటువంటివని శుక మహర్షి పరీక్షిత్తుకు చెప్తున్నాడు. ఎంతటి వాళ్ళైనా వాసనల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలయ్యా పరీక్షిత్ మహారాజా. మనకి తెలియకుండానే పాత వాసనలు ఖర్చైనా కొత్త వాసనలు చేరుతూ ఉంటాయి. వాటి పట్ల జాగ్రత్తగా ఉండాల. ఎలాగూ వాసనలు ప్రేరణ చేసినప్పుడు కర్మలు చేస్తాం కనుక వాసనలు ఖర్చు అవుతాయి. పూర్వ వాసనలు అయితే ఖర్చు అవుతాయి, కానీ కర్మలు చేస్తే కొత్త వాసనలు వస్తాయి. అందుకనే నిష్కామంగా కర్మలు చేయాలి. అంతేకాకుండా కర్తవ్యతా భావంతో చేయాలి. నేను చేస్తున్నాను అనేటువంటి కర్తృత్వ భావం ఉండకూడదు. కర్తగా పనులు చేస్తే భోక్తగా అనుభవించాలి. కనుక కర్తగా కాకుండా కర్తృత్వం లేకుండా కర్తవ్య భావనతోటి కర్మలు చేయి, అలా చేయాల్సిందే అని తెలియజేసి, ఓ రాజా, లోకంలో ఎలాంటి అనుబంధం ఉన్నా అది జన్మ జన్మలకి కూడా మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అందుకనే ఈ అనుబంధాలు అనేటువంటివి లేకుండా చేసుకోవాలి, వాటిని మనస్సులో లేకుండా చేసుకోవాలి. దేనితోనూ సంఘభావం లేకుండా పరమాత్మ యందే మనస్సు నిలపాలి. ఇదొక్కటే నీకు వాసన క్షయం చేసుకునేటువంటి మార్గం. ఎల్లప్పుడూ కూడా పరమాత్మ యందే దృష్టి నిలుపు. ఈ ప్రాపంచిక వ్యవహారాలని నిర్లిప్తంగా ఆచరించు అన్నాడు శుక మహర్షి. అలా చెప్తూ ప్రియవ్రతుని వంశంలో భరతుడు అనేటువంటి వాడు జన్మించాడు. అతడు చాలా కాలం చక్కగా రాజ్యపాలన చేశాడు. గొప్ప ధర్మాత్ముడు. పూర్వకాలంలో రాజులందరినీ కూడా చక్కగా ధర్మపాలన చేశాడని చెప్పక్కర్లా. ఎందుకనంటే 199 మంది వాళ్ళే, ఆ మిగిలిన ఒక్కళ్ళు ఇప్పుడు 100 మంది అయ్యారు. ఎందుకంటే ఇప్పుడు ఆ మాట చెప్పడానికి వీలే, చక్కగా ధర్మపాలన చేశారు అంటానికి వీలే లేదు. కానీ పూర్వంలో మాత్రం ప్రజలు ఎన్నుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా వాళ్ళంతట వాళ్లే అధికారానికి వచ్చినా అధికారాన్ని చూసుకొని అహంకారాన్ని పెంచుకొని ప్రజల్ని పీడించి అలా పరిపాలన చేసేవాళ్ళు కాదు. ఎల్లప్పుడు కూడా ప్రజలకు అనుకూలంగా ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటూ అలా పరిపాలన చేసేవాళ్ళు. విశ్వరూపుడు అనేటువంటి ఒక రాజు యొక్క కుమార్తె పంచజనని, ఆ పంచజన్ని వివాహం చేసుకున్నాడు ఈ భరతుడు. వారికి 5 పుత్రులు కలిగారు. అంతవరకు ఈ దేశానికి అజనాభం అనేటువంటి పేరుంది. అయితే ఈ భూభాగాన్ని భరతుడు గొప్పగా పరిపాలన చేయటం వల్ల దీన్ని భరతవర్షం అన్నారు. ఆ భరతవర్షమే భారతదేశం. సరే, భరతుడు గొప్ప భక్తుడైనటువంటి వాడని చెప్పుకున్నాం. అనేకమైనటువంటి యజ్ఞాలు చేసి దేవతలను తృప్తిపరిచాడు. అలాగే సదా భగవన్నామ సంకీర్తనలో, భగవన్నామ స్మరణతో నిష్కామంగా కర్మలు చేస్తూ మనస్సును శుద్ధి చేసుకున్నాడు. సుఖాల పట్ల విరక్తి చెందాడు. సుఖాల పట్ల ఏమాత్రం కూడా ఆసక్తి లేకుండా చివరికి రాజ్యాన్ని కుమారులకు అప్పగించి తాను కూడా తపస్సుకు వెళ్ళాలనుకున్నాడు. అందుకని హరిద్వారం దగ్గర పులహ మహర్షి యొక్క ఆశ్రమం ఉంది. ఆ పులహ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడే గండకీ నది ప్రవహిస్తూ ఉంది. ఆ నదీ తీరంలో ప్రశాంతమైనటువంటి ఒక కుటీరాన్ని నిర్మించుకొని ప్రతిరోజు గండకీ నదిలో స్నానం చేస్తూ ఆశ్రమంలో ధ్యానమగ్నుడై కూర్చున్నాడు. చిన్న వయస్సులోనే భగవంతుడి మీద భక్తిని కలిగి ఉండాలి. మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. చిన్న వయస్సులోనే భగవంతుడిపై భక్తి కలిగి ఉండాలి. ఇప్పటికే పెద్ద వయసు వచ్చింది కదండి అంటే చేసేదేమి లేదు కదా. కాబట్టి ఇప్పుడైనా జాగ్రత్త పడాలి. అలాగే పరమాత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని పొందాలి. సరైనటువంటి సమయంలో సంసారాన్ని విడిచిపెట్టి పరమాత్మ యందే సంపూర్ణమైనటువంటి ఆసక్తి కలిగి ఉండాలి. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. భరతుడు రాజ్యాన్ని తృణప్రాయంగా విడిచిపెట్టాడు. పులహని యొక్క ఆశ్రమంలో చేరాడు. ప్రతిరోజు గండకీ నదిలో స్నానం చేస్తున్నాడు. చక్కగా ధ్యానం చేస్తున్నాడు ఏకాగ్రమైనటువంటి చిత్తంతో. అతడికి ప్రపంచ స్పృహ అంటూ ఏమీ లేదు. ఒకనాడు భరతుడు గండకీ నదిలో స్నానం చేసి అక్కడే ప్రణవ జపం చేస్తూ కూర్చున్నాడు. ఆ సమయంలో నిండు గర్భిణి అయినటువంటి ఒక జింక నీరు త్రాగటానికి వచ్చింది. అప్పుడు అది నీరు త్రాగుతూ ఉంటే ఎదురుగా ఒక సింహం భయంకరమైనటువంటి గర్జన చేసింది. ఆ గర్జనకి అదిరి పడింది ఈ జింక. భయంతో, ప్రాణ భయంతో అవతలి ఒడ్డుకి ఎగిరి గంతేసింది. ఆ అదిరిపాటికి ఆ లేడీ యొక్క గర్భం నుంచి శిశువు బయటకు వచ్చేసింది. అంటే బిడ్డ జారి నదిలో పడ్డది. తల్లేమో ఆవల ఒడ్డున స్పృహ తప్పి పడిపోయింది. కొద్దిసేపటికే మరణించింది. ఎందుకంటే సింహం యొక్క కేక వినేటప్పటికీ అలా అయిపోయింది పరిస్థితి. అంతా చూస్తున్నాడు భరతుడు. హృదయం జాలితో నిండిపోయింది. నీటిలో మునకలు వేస్తున్నది జింక పిల్ల. ఎట్లయినా తప్పించుకోవాలి. అప్పుడే పుట్టింది పాపం. ఆ జింక పిల్లను రక్షించి ఆశ్రమానికి తెచ్చుకున్నాడు. పాపం తల్లి లేని పసిబిడ్డ, నోరు లేనటువంటి సాధు జంతువు. అరణ్యాల్లో ఉండే జంతువుల్లో ఇది సాధు జంతువు. ఈ కనికరంతో, దయతో, ఈ కరుణతో, ప్రేమతో దాన్ని సాకటం మొదలుపెట్టాడు. నేను రక్షించకపోతే దీని గతి ఏమయ్యేది? భగవంతుడు ఎంతైనా దయామయుడు, నా ఎదుట ఈ సంఘటన జరిగింది గనక మంచి జరిగింది, లేకపోతే పాపం ఈ పసిది ఏమైపోయేది అనుకుంటూ దాన్ని పెంచుతున్నాడు. అదేమో ఈయన్ని కొమ్ములతో గీరుతూ ఆయన చుట్టూ తిరుగుతా, చేతులు కాళ్ళు నాకుతా కాలక్షేపం చేస్తా ఉంది. దానితో అనుబంధం బాగా పెరిగింది, చెంగు చెంగున గెంతుతా ఉంది, మనసుకి ఎంతో హృదయానికి ఆనందంగా ఉంది. ఇప్పుడు అనుకుంటున్నాడు, అయ్యో దీన్ని ఎవరు పోషిస్తారు? తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎవరు కూడా దాన్ని పోషించాల్సినటువంటి అవసరం లేదు. ఈయనిప్పుడు తాను చేసినటువంటి పనిని సమర్థించుకోవటానికి చూస్తున్నాడు. చేసినటువంటి పని మంచిదే, రక్షించటం మంచిదే, కానీ ఎవరు నేను లేకపోతే దీని గతి ఏమైపోయేది అని అనుకుంటా ఉన్నాడు. అందుకని పాపం దీన్ని నేను రక్షించాను, చాలా మంచిదైంది, నేను రక్షించకపోతే ఏమైపోయేది అని ఆ స్థాయిలో ఈ అహంకారం ప్రారంభమైంది. అంటే మంచి పని కూడా మనకి ఎట్లా ప్రతిబంధకం అవుతుందో ఈ భరతుని యొక్క కథ ద్వారా మనం తెలుసుకోవాలి. ఒకసారి మనం ఆలోచిస్తే ఆయన చేసినటువంటి పనిలో ఎక్కడన్నా ఏమైనా దోషం కనపడుతుందా? ఎంతో మెత్తటి హృదయం అయింది, ఎంతో దయగల హృదయం అని మనకు అనిపిస్తుంది కదా. కానీ దాని కారణంగా ఆయనకేం జరిగింది అనేది ప్రధానం. నేను లేకపోతే ఈ కుటుంబం ఏమయ్యేది? నేను అధికారంలో లేక రాకపోతే ఈ దేశం ఏమైపోయేది? మేమందరం సరిగ్గా పనిచేయకపోతే ఈ పరిశ్రమ ఏమైపోయేది? ఈ యజమాని ఏమైపోయేవాడు? నా కోడి కుయ్యకపోతే ఎట్లా తెల్లారేది? ఈ జ్ఞానాన్ని కనుక నేను అందించకపోతే వీళ్ళందరూ కూడా ఎలా ఈ జ్ఞానాన్ని అందుకునేవాళ్ళు అని అనుకోవటమే అజ్ఞానం. అన్ని జరిగిపోతా ఉంటాయి, ఏది ఎప్పుడు ఎలా జరగాలో అన్ని చూచి తెలుసుకునేటువంటి వాడు పరమాత్మ, ఆయన నడిపిస్తాడు. అంతేగాని నేను లేకపోతే ఏమైపోయేది అనేటువంటి భావన అది సరైనటువంటి భావన కాదు. అందుకనే జింక పిల్లని తెచ్చుకున్నాడు, పెంచుకుంటున్నాడు, ఆడిస్తున్నాడు, ఆడతా ఉన్నాడు, ప్రేమతో పెంచుతున్నాడు, ముద్దు పెట్టుకుంటున్నాడు, మూతి నాకించుకుంటున్నాడు, అన్ని చేస్తున్నాడు. కుక్కని పెంచుకోవటంలో తప్పు లేదు, కానీ ఆ కుక్క మొరిగినట్లు మొరగటం మాత్రం తప్పు. నా కుక్క ఎంత బాగా మొరుగుతుందో అని మొరగకూడదు. కుక్కని ముద్దు పెట్టుకోవటం, కుక్క చేత మూతి నాకించుకోవటం ఇవన్నీ కూడా సరైనటువంటి పద్ధతులు కాదు. దానివల్ల ఎంతో ప్రమాదం, జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. సరే, ఆయన చేసినటువంటి తప్పుని తెలియజెప్పటం కోసమే మనం ఈ ఉదాహరణ చెప్పుకున్నాం. క్రమంగా జింక మీద ప్రేమ బాగా పెరిగింది, ఎందుకంటే పెంచుతున్నాడు కదా. అందుట్లో సాధు జంతువు, అందుట్లో చిన్నది, ముద్దుగా ఉంటుంది. పసిపిల్లలు ఎట్లయితే మనకి ముద్దు వస్తారో అలాగనే ముద్దుగా ఉంది. అందుకని దాన్ని వదిలిపెట్టి ఉండలేకపోతున్నాడు. ఇక ప్రతిరోజు చేసే జపం కానీ ధ్యానం కానీ అన్ని కూడా క్రమక్రమంగా దాని గురించే. దాని జపమే, దాని ధ్యానమే. సాధనేమో పూర్తిగా వెనక్కిపోయింది. తన నిత్య నైమిత్తిక కర్మలు యమ నియమాది సాధనలు, రోజు చేసేటువంటి దేవతార్చనలు ఒక్కొక్కటి 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 ఆయన దగ్గర నుంచి వదిలిపోయినాయి. ఇప్పుడు అన్ని కూడా జింక పిల్లే. సరే, జింక పిల్ల పెద్దదై స్వతంత్రంగా అడవిలో తిరుగుతుంది, తిరిగి తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తుంది. కానీ అది అడవిలోకి పోగానే అయ్యో అనేకమైనటువంటి క్రూర మృగాలు ఉంటాయి కదా, ఏ క్రూర మృగం దీన్ని నోటగరుచుకుంటుందో, ఏమవుతుందో, ఎట్లా దీన్ని ఇలా వదిలిపెట్టి ఊరుకునేది ఎట్లా అని ఆయనకి బాగా బెంగ పట్టుకుంది. దానికి సంరక్షకుడు, దాని సర్వస్వము తానే అనేటువంటి భ్రమలో పడిపోయాడు. తాను రక్షించకపోతే అది ఏమైపోతుందో అనుకున్నాడు. ఈ మమకారం నాది, అహంకారం నేను, వ్యామోహం, దాని మీద ఉన్నటువంటి వ్యామోహాన్ని బాగా పెంచుకున్నాడు, మాయాజాలంలో చిక్కుకున్నాడు. అంటే అంతటి మహారాజు, ధర్మ పరిపాలన చేసినటువంటి మహారాజు, రాజ్యాన్ని, భార్యాబిడ్డల్ని, ఇల్లు వాకిల్ని అన్నిటినీ వదిలి సర్వసంగ పరిత్యాగం చేసి ఇక్కడికి వచ్చి దీని చేతిలో చిక్కాడు. దాని చేతిలో ఈయన చిక్కల, దాన్ని ఈయనే చిక్కించుకున్నాడు, తెలియకుండా చిక్కుబడిపోయాడు. అరణ్యంలో ఉన్న అహంకార మమకారాలు తప్పల. అరణ్యానికి పోయే దానికి ఇంటి దగ్గర కనుకుంటే ఈ భార్యాబిడ్డలు, బంధుమిత్రాదులు, వాళ్ళు వీళ్ళు వ్యవహారాలు, ఇవన్నీ కూడా అనుబంధాలు పెరుగుతాయి, అందుకని అరణ్యాలకు పోవాలనుకుంటారు. మరి అరణ్యానికి పోయిన తర్వాత ఈ అహంకార మమకారాలు ఏమైనాయి? తప్పల. వాసనలు పోగు చేసుకోవటం ఆగిపోలా. ఆ లేడీ పెద్దదై అరణ్యాలకు పోయింది, రోజు వెళుతుంది. ఈ భర్తుడేమో పుత్రవియోగం కన్నా ఎక్కువగా దుఃఖిస్తున్నాడు. బిడ్డ గనక దూరమైతే ఎలా ఏడుస్తారో ఆ ప్రకారంగా ఉంది ఆయన పరిస్థితి. అప్పుడు దాని బాల్య చేష్టలన్నీ గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. అబ్బా ఎంత బాగా ఎగిరేది, ఎలా నా మీదకు వస్తుండేది, ఎలా నా చేతులు కాళ్ళు అవన్నీ కూడా ముద్దు పెట్టుకునేది, నాకేది, ఆహా నేను దాన్ని కనుక దగ్గరికి తీసుకుంటే నాకు ఎంత ఆనందంగా ఉండేది, నా పరిశ్రమంలో నేను మైమరిచిపోయేవాడిని కదా, అది అసలు ఎప్పుడు కూడా నా చుట్టూ తిరుగుతూ ఉండేది, ఎక్కడికైనా పోయినా వెంటనే వచ్చేది, నేను కూడా ఎప్పుడు దాని సంగతిని గురించి ఆలోచించేవాడిని అని ఈ ప్రకారంగా అన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. సామాన్యమైనటువంటి మానవుడి కన్నా ఎక్కువగా విలపిస్తా ఉన్నాడు. భార్యాబిడ్డల్ని, రాజ్యాన్ని, సర్వస్వాన్ని పరిత్యజించి వచ్చినటువంటి ఆ తపస్వి, ఆ భరతుడు చివరికి ఆ లేడీ యొక్క వియోగంతో దుఃఖించి, కృంగి కృశించి, చివరికి రోగగ్రస్తుడై దైవచింతన మానేసి అన్ని సాధనలు వదిలిపెట్టి ఆ జంకనే స్మరిస్తూ ప్రాణం వదిలేశాడు, సరిపోయాడు. జింక పిల్ల కొత్తదే గాని వాసనలు మాత్రం పాతవే కదా. లోపల వాసన ఉండబట్టి కదూ దాన్ని ఎలా తెచ్చుకొని రక్షించాలని దాని మీదనే మనసు పారేసుకొని దాన్నే ఆలోచిస్తూ దాని గురించే చింతిస్తూ ఇలా ఉండాల్సినటువంటి అవసరం ఏమిటి? వాసనలు అక్కడి నుంచి వచ్చినాయి. ఆ వాసనలే ధ్యానంలో ప్రతిబంధకాలు ఎవరికైనా. ఎందుకనంటే ధ్యానానికి కూర్చోగానే మనకు వచ్చేదేమిటి? ఆలోచనలు. ఆలోచనలు ఎందుకు వస్తాయి? వాసనలు అంటాను. కాబట్టి వాసనలే ప్రతిబంధకాలు, ఆలోచనలే ప్రతిబంధకాలు. లేడి పిల్ల ఇప్పుడు ఆశ్రమంలో లేదు, భర్తుడి యొక్క మనస్సులో ఉంది. కాలవ ఎవరిని కనికరించదు. లేడి పిల్ల గురించి తలుచుకుంటూ తలుచుకుంటూ ప్రాణాలు వదిలేశాడు కదా భరతుడు. అంత్యకాలంలో దేన్నైతే స్మరిస్తూ ఉంటారో చివరికి అదే అవతారు అని మనకి భగవద్గీతలో కూడా తెలుసుకున్నాం. అంతకాలేచ మామేవా స్మరన్ముక్త్వా కళేబరం. దేహాన్ని వదులుతూ అంత్యకాలంలో దేన్ని స్మరిస్తే అదే అవతాం. ఏది స్మరిస్తే అదే అవతాం. కాబట్టి ఇప్పుడు భరతుడు కూడా జింకగా పుట్టాడు. ఇంత మహారాజు, ఇంత ధర్మాత్ముడు, ఇంత భక్తుడైనటువంటి వాడు చివరికి జింక జన్మ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మరణించే సమయంలో ఆ జింకనే తలుచుకున్నాడు గనక. అయితే జింకగా జన్మించినప్పటికీ అతడు చేసినటువంటి పుణ్యాలు ఏమీ పోలా. అందుకనే పూర్వజన్మ స్మృతి ఉంది ఆ జింకకు కూడా. సరే, అది పుణ్యస్థలమైనటువంటి ఆ పులహాశ్రమానికే వచ్చింది. జింక కూడా ఈ ఆశ్రమానికే వచ్చింది అప్పుడు అనుకుంటున్నది అది. ఎందుకంటే పాత స్మృతులన్నీ గుర్తుకొస్తున్నాయి. ఆహాహా, నేను రాజ్యాన్ని వదిలిపెట్టి ఈ ఆశ్రమానికే కదా వచ్చింది. ఇక్కడే కదా ప్రతిరోజు నేను తపస్సు చేసుకుంటున్నది. ప్రతిరోజు ఈ గండకీ నదిలో నేను స్నానం చేసేవాడిని కదా. చివరికి ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకునేటువంటి వాడిని కదా. రాజ్యాన్ని, భార్యాబిడ్డల్ని వదిలిపెట్టాను కానీ ఈ జింక పిల్ల మీద మమకారంతో నేను ప్రాణాలు వదిలి మళ్ళీ జింకగా జన్మించాను కదా. నా తపస్సు అంతా చెడగొట్టుకున్నాను కదా. నా తపో ధ్యాన నిష్ఠాదుల్ని వదిలేసి జింక పిల్ల మీద ఉన్నటువంటి మమకారంతో ఇంత దాకా తెచ్చుకున్నాను, చివరికి జింకగా పుట్టాను. ఇప్పుడు ఈ దేహంతో గత అనుభవాలను గుర్తించుకొని ఏ ఇతర జంతువులతో అనుబంధం పెంచుకోకుండా ఉండాల. పూర్వం నా బ్రతుకు ఇదే కదా. జింక పిల్లతోటి సంబంధం పెట్టుకొని చెడిపోయా. ఇప్పుడు నేను ఏ జంతువుతోటి సంబంధం పెట్టుకోకూడదు. అందుకని అసలు అరణ్యంలోకే నేను పోకూడదు. నేను ఇక్కడే ఉండి ఇదిగో నిత్యం గండకీ నదిలో స్నానం చేస్తూ ఇక్కడే ధ్యానం చేస్తూ కూర్చుంటా. నాకు ఇంకా రెండో పనే లేదు అని అనుకుంటూ అక్కడ నిశ్చయానికి వచ్చింది. ప్రారంభం ఎంత బలీయమైనటువంటిది. పరమాత్మను మరిచి పతితుడైపోయాను. ఇక ఇప్పుడైనా సరే జాగ్రత్తగా ఉండాలి. అదృష్టవశాత్తు నాకు పూర్వజన్మ స్మృతి ఉంది కాబట్టి పూర్వజన్మలో నేను ఏమేం చేశానో, ఏం తప్పులు చేశానో తెలుసుకుని ఆ తప్పులు కూడా సవరించుకోవటానికి నాకు అవకాశం కుదిరింది అని ప్రతిరోజు కూడా గండకీ నదిలో స్నానం చేస్తున్నది, సూర్యుడికి నమస్కారం చేస్తున్నది, మహాత్ముల యొక్క దర్శనం చేసుకుంటున్నది. ఎందుకంటే ఆశ్రమానికి మహాత్ములు వచ్చినప్పుడు వాళ్ళని దర్శనం చేసుకుంటున్నది. కేవలం గడ్డి పరకలు, ఎండుటాకులు వాటిని మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నది. ఎక్కడైనా సంకీర్తన జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి చెవులు రిక్కించుకొని కూర్చుంటున్నది. ఇక అవసాన కాలం వచ్చింది దానికి కూడా. అప్పుడు గండకీ నదికి వెళ్ళి స్నానం చేసి భగవంతుణ్ణి స్మరించుకుంటూ ప్రాణాలు వదిలేసింది. ఇలా రెండవ జన్మ జింక జన్మ. అంటే మనకిక్కడ అంత్యకాలంలో ఏది స్మరిస్తామో అదే జరుగుతుంది అనే దానికే ఈ జన్మలు. ఇప్పుడు మూడవ జన్మలో ఒక సద్బ్రాహ్మణ వంశంలో ఒక బ్రాహ్మణుడికి కుమారుడిగా జన్మించాడు. ఇతడే భరతుడు. ఆ బ్రాహ్మణునికి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యకేమో 9 మంది కుమారులు. అందరూ కూడా పండితులే, అందరూ కూడా గొప్పవాళ్ళే. రెండవ భార్యకేమో ఒక కుమారుడు, ఒక కుమార్తె. ఆ కుమారుడే ఈ భరతుడు. ఇతడికి పూర్వజన్మ స్మృతి ఉంది. ఆ జింకకి ఉన్నది, ఇతడికి కూడా పూర్వజన్మ స్మృతి ఉంది. తాను రాజునని, రాజ్యపాలన చేశానని, రాజ్యాన్ని వదిలిపెట్టి ఆశ్రమానికి వచ్చానని, అక్కడ జింక కారణంగా నేను వాసనలకి లొంగిపోయానని, ఇవన్నీ కూడా తెలుసు. ఆ బ్రాహ్మణుడు అంటే ఈయన తండ్రి శుద్ధ శ్రోత్రియుడు, భర్తుడికి ఉపనయనం చేశాడు, అన్ని శాస్త్రాలు నేర్పటం ప్రారంభించాడు. ఆ ముందు పుట్టినటువంటి 9 మంది కుమారులు కూడా అందరు కూడా వేద వేదాంగాలు నేర్చుకున్నటువంటి వాళ్ళు. ఈ భర్తుడు కొద్దిగా మందంగా ఉన్నట్లుగా ఉంటే తండ్రి ప్రత్యేకంగా ఇతడికి అనేకమైనటువంటి శాస్త్రాలని, వేదాలని, వేదాంగాలని నేర్పటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ భరతుడికి పూర్వజన్మ స్మృతి ఉండటం వల్ల ఎలాంటి కర్మలు చేయకుండా ఇతరులు ఏ పని చేయమంటే ఆ పని కర్తృత్వం లేకుండా, ఏ రకమైన ఆలోచన లేకుండా కేవలంగా ఉండి చేస్తూ ఉన్నాడు. అంటే కర్మలు బంధం కాకుండా చేస్తున్నాడు, ఎవరితోనూ మాట్లాడకుండా ఒక మూగవాడిలా ఉంటున్నాడు, కొత్త వాసనలు చేరకుండా ఒక జడుల్లాగా ఉంటున్నాడు. ఎందుకంటే నేను చేస్తున్నాను అనేటువంటి భావన వస్తే ఆ కర్మ ఫలాలు అతడే అనుభవించాల, కనుక అసలు అలాంటిది ఏమి లేదు. ఎవరో ఏదో చేయమన్నారు చేస్తుంటాడు, తనకేం సంబంధం లేదు, లేదంటే ఊరికినే కూర్చుంటాడు. ఈ ప్రకారంగా ఉంటే తన కుమారుడు ఒక జడులాగా తయారయ్యాడు, ఒక శుంఠలాగా తయారయ్యాడని ఆ బ్రాహ్మణుడు ఎంతో దిగులు పడి అతడు ఆ దిగులుతోనే మరణించాడు. తల్లేమో సహగమనం చేసింది, ఆమె చనిపోయింది. ఇక ఇతడు ఎలా ఉంటున్నాడు భరతుడు అంటే, చూడగలిగినా గుడ్డివాడిలాగా, వినగలిగినా చెవిటివాడిలాగా, మాట్లాడగలిగినా మూగవాడిలాగా, దేనిని పట్టించుకోకుండా ఏదో ప్రపంచంలో ఉండేవాడు. అతనికి ప్రపంచంతో సంబంధం లేదు, ఇక్కడ మనుషులతోటి సంబంధం లేదు, అందుకనే అతన్ని జడభరతుడు అని పిలిచారు. అందరూ కూడా అతన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు, ఎవరూ పట్టించుకోలే. ఇక సవతి అన్నలు ఉన్నారు 9 మంది, అతని చేత అనేక రకాలైనటువంటి పనులు చేయించుకుంటున్నారు, ఏ పని చేస్తే ఆ పని చేసేవాడు, అందుకని నీచమైనటువంటి పనులు కూడా అతని చేత చేయించేవాడు. ఇక వజనలేమో వాళ్ళు తినగా మిగిలిపోయినటువంటి అన్నాన్ని తౌడు, తెలగపిండి, మాడు చెక్కలు ఏది ఉంటే అది అతడి ముఖాన్ని వేసేవాడు, మారు మాట్లాడకుండా వాటిని తినేవాడు, ఏది పెడితే అదే తింటాడు, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాడు, తిట్టడం కొట్టడం, చివరికి బట్టలు మాసిపోయినా అవే వేసుకోవాలి, అలా హీనంగా చూస్తున్నారు వాళ్ళు. తిన్నా తినకపోయినా అతడి శరీరం మాత్రం బలిష్టంగా ఉండేది, బాగా బలంగా ఉండేవాడు, బ్రహ్మ తేజస్సుతో ఉట్టి పడుతూ ఉంటాడు. ఆ సంగతి అందరికీ తెలియదు, అతడిలో ఉన్నటువంటి బ్రహ్మ తేజస్సును ఎవరు గమనించాల. కానీ ఓ జడుడిగా, ఓ పిచ్చివాడిగా, ఎందుకు పనికిరాని వాడిగా అలా చూస్తున్నాడు. ఎప్పుడు అతడు ఆనందంగానే ఉండేవాడు, అప్పుడు అనుకునేవాడు వీడికి నిజంగా పిచ్చోడేను, వాడికి ఆనందం ఎక్కడుంది, సరైన తిండి లేదు, సరైన బట్ట లేదు, సరిగ్గా ఏమీ ఆలోచించడు, మాట్లాడడు, ఏ పని చేస్తే ఆ పని చేస్తాడు, మానుకుంటాడు. సరే అన్నలు వాళ్ళకు ఉన్నటువంటి పొలానికి కాపలాగా ఉంచారు ఇతన్ని. ఆ రోజుల్లో భిల్ల నాయకుడు ఒక ఆయన ఉన్నాడు, వృషలపతి అని, భిల్లుల యొక్క నాయకుడు, ఆటవికుడు అనమాట. కాళికాదేవి యొక్క అనుగ్రహం పొందాలని, కాళికాదేవి అనుగ్రహం పొందాలంటే నరబలి ఇయ్యాలి కదా అని, ఆ నరబలి కోసమని సేవకులు ఒకరిని పట్టుకొచ్చారు. అయితే అతడు వీళ్ళ బందీఖానా నుంచి తప్పించుకొని పారిపోయాడు. అప్పుడు సేవకులు మరొక వ్యక్తి కోసం గాలిస్తూ ఉన్నారు. వాళ్ళు అలా గాలిస్తూ ఉంటే పొలానికి కాపలాగా ఉన్నటువంటి ఈ జడభరతుడు కనిపించాడు. వాడిని ఎత్తుకుపోయారు. అతడేమో, నేను రానలేదు, ఎక్కడికి తీసుకెళ్తున్నారనలేదు, వారించలేదు, ఎదురు తిరగలేదు, వాళ్ళనేమి ప్రశ్నించలేదు. వాళ్ళు తీసుకెళ్ళి అతనికి స్నానం చేయించి కొత్త బట్టలు వేసి భోజనం పెట్టి వజ్రశిల దగ్గరికి తీసుకెళ్లారు. అంటే అతన్ని బలి ఇవ్వటానికి వజ్రశిల దగ్గరికి తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టారు. ఆ వజ్రశిల దగ్గర కూర్చోబెడితే అప్పుడు రెండు పక్కల ఇద్దరు వ్యక్తులు పెద్ద కత్తులు తీసుకొని నిలబడతారు. అతన్ని వంచి ఆ తలకాయ మీద, ఆ మెడ మీద కొడతారు. దాంతో తలకాయ తెగిపోద్ది, అప్పుడు బలి ఇచ్చినట్టు అవుద్ది. అందుకని అక్కడ కూర్చోబెట్టారు. ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టారని అడగల. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని వెళ్ళిపోలా, అలాగనే కూర్చున్నాడు. ఇక బలి ఇవ్వటానికి సిద్ధంగా వచ్చారు, అంటే ఇతడు తలను నరికేసేయటానికి సిద్ధంగా వచ్చారు. అప్పుడు కాళికాదేవి అతడి యొక్క మనస్సును గమనించింది. ఆ బిల్లులందరినీ కూడా తారద్రోలింది, అందరినీ సంహరించింది. అందరూ భయపడి కొంతమంది పారిపోయారు. ఆ ప్రకారంగా కాళికాదేవి చేత రక్షించబడ్డాడు. తనకి ఏమీ తెలియనట్టుగా తిరిగి వచ్చి పొలానికి కాపలాగా కూర్చున్నాడు. కొన్నాళ్ళు గడిచిపోయింది. భరతుడు కాపలా కాస్తున్నటువంటి పొలం పక్కగా ఒక పల్లకీని బోయిలు మోసుకొని పోతున్నారు. ఆ బోయిల్లో ఒకడేమో మొయ్యలేక పారిపోయాడు. అప్పుడు ఒకడు తగ్గాడు. ఆ స్థానంలో మరొకడు కావాల్సి వచ్చారు. అందుకని ఆ బోయిలు ఒక వ్యక్తి కోసమని వెతుకుతూ ఉంటే ఈ పొలం దగ్గర ఇతడు కూర్చున్నాడు. ఆజానుబాహుడు, దృఢకాయుడు, బాగా బలంగా ఉన్నాడు, పని బాట లేకుండా ఉరికినే కూర్చున్నాడు. తీసుకెళ్తా ఉంటే ఏం మాట్లాడలా. అందుకని అతన్ని లాక్కొచ్చి పలకీ మోయమన్నారు. మోస్తున్నాడు. ఆ పల్లకీలో ఎవరున్నారంటే సింధు దేశపు రాజు రఘుగణుడు అనేటువంటి ఆయన ఉన్నాడు. ఎందుకున్నాడంటే ఆయన ఆత్మజ్ఞానాన్ని పొందాలనే ఆలోచనతో కపిల మహర్షి దగ్గరికి ప్రయాణం అయ్యాడు. సింధు దేశపు రాజు రఘుగణుడు కపిల మహర్షి దగ్గరికి ఆయన ద్వారా ఉపదేశాన్ని పొంది మోక్షాన్ని పొందాలని, అందుకోసమని బయలుదేరి వస్తున్నాడు. ఈ భర్తుడేమో ఆ మిగిలినటువంటి బోయల కంటే పొడవుగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, పొడవుగా ఉన్నాడు. అందుకని అదే కాకుండా నడిచేటప్పుడు నేల మీద ఏమైనా కీటకాలు పాదం కింద పడతాయేమోనని ఆ పాదాన్ని జాగ్రత్తగా వేస్తూ ఉంటే అది ఎగురుతున్నట్టుగా ఉంది. అంటే దేని మీద కాలు పడిపోతే కాలు అవతలకి వేస్తాయి. అలా ఉండేటప్పటికల్లా కాలు దాట్లు వేసేటప్పటికి పల్లకి ఎగుడు దిగుడుగా పోతుంది. అసలే ఈ వెనుకున్నటువంటి వాళ్ళకంటే ఇతడేమో ఎత్తు, దానికి తోడు ఈ నడక కూడా సాఫీగా సాగటల్లా. అందువల్ల కుదుపులతో పోతుంది, ఎగుడు దిగుడుగా కుదుపులతోటి పోతా ఉంది. దాంతో రాజు చికాకు పడిపోయాడు. రాజుగారంటే బాగా హాయిగా చక్కగా ప్రశాంతంగా పోవాలి కదా. అందుకని బోయి అడిగాడు, ఏమిరా ఏమిటి, ఇది సరిగ్గా నడవటం లేదు పల్లకి అని అడిగితే, అయ్యా కొత్తగా వచ్చినటువంటి వాడి వల్లనే ఇలా జరుగుతూ ఉన్నది అన్నారు. అప్పుడు రాజు పల్లకీలో నుంచి తొంగి చూచాడు. ఈ భరతుణ్ణి చూచి బలిష్టంగా అజానుబాహుళ్లాగా ఉన్నటువంటి వీడు కావాలనే ఇలా చేస్తున్నాడు, తప్పించుకోవటానికి ఇలా చేస్తున్నాడు అని భావించి కాస్త వ్యంగ్యంగా ఇలా అంటున్నాడు అతనితో, అయ్యో పాపం చాలా దూరం నుంచి మోసుకొస్తున్నావు కదూ, అప్పుడే ఎత్తుకుంది. కాని ఎగతాళిగా, చాలా దూరం నుంచి మోసుకొస్తున్నావు కదా, బాగా అలసిపోయి ఉంటావు, అందులో ముసలివాడివాయా అని ఎగతాళి చేస్తున్నాడు. భరతుడు ఏం మాట్లాడలా, ఆయన ఏమైనా మాట్లాడుకునే అనుకున్నాడు, అలాగనే పోతున్నాడు. రాజు కోపం వచ్చింది, ఒరి పొగరుబోతా, నా మాటలు నీకు వినపడటం లేదా? నేనెవరినో తెలుసా? ఈ భూమండలానికి రాజునైనటువంటి వాడిని. నా మాటలు అర్థం కావట్లేదా? నువ్వు నడుస్తున్నటువంటి శవానివా మనిషివా? నీ మదం అణిగించేస్తాను, నీ అహంకారానికి తగినటువంటి శిక్ష విధిస్తాను అని అంటున్నాడు రాజు. చిరునవ్వుతో భరతుడు ఇలా అంటున్నాడు, అయ్యా శిక్షిస్తావా? శిక్షించడానికి నువ్వెవరు, శిక్షింపబడటానికి నేనెవరు? నీవేమో ఒక రాజునని భావిస్తున్నావు. నీవు వ్యంగ్యంగా చెప్పినా నువ్వు చెప్పినటువంటి మాటలు నిజమే, ఎందుకంటే నేను దృఢకాయుణ్ణి, యవ్వనవంతుణ్ణి, అయినా నేను నడవలేని వాడిలాగా ముసలివాడిలాగా పల్లకీని మోస్తున్నానని నువ్వు భావించావు, అందుకనే అలా మాట్లాడుతా ఉన్నావు. అది నిజమే కాని మోస్తున్నది నేను కాదు, మోసేది శరీరం. ముసలితనం కూడా శరీరానికే, కోరిక గాని కోపం గాని అన్నీ కూడా శరీరాన్ని నడిపించే మనసుదే. నన్ను నడిచే శవం అంటున్నావు కదా, నేను జీవన్ముక్తుండే గాని జీవన్మృతుణ్ణి కాదు, నాకు చావు పుట్టుకలు లేవు. నీవు నన్నేమో శిక్షిస్తానంటున్నావు, ఆ శిక్ష నాకు కాదు, ఈ శరీరానికి నువ్వు శిక్ష వేసేది. ఒక శరీరం ఇంకో శరీరాన్ని శిక్షిస్తుంది, అంతేగా నువ్వు నన్ను శిక్షించటల్లా శిక్షించలేవు. దేహాభిమానం ఉన్నవాడికే ఇవన్నీ కూడా అన్నాడు. ఈ నాలుగు మాటలు అనేటప్పటికీ అప్పటికే జ్ఞానవంతుడైనటువంటి వాడు గనక రాజు, ఎందుకంటే మోక్షాన్ని కావాలని కోరుకొని కపిల మహర్షి దగ్గరికి పోవాలనుకున్నవాడు కదా, అందుకని అతడికి అర్థమైపోయింది. మంత్రముగ్ధుడై వింటున్నాడు రాజు ఇతడి యొక్క మాటల్ని. వెంటనే పల్లకి దిగి భరతుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. వినయంతో అంటున్నాడు, ఓ మహాత్మా, నీవెవరివి? నన్ను క్షమించు, ఈ వేషంలో ఉన్నటువంటి కపిల మహర్షివి నీవు కాదు కదా, నాకు బ్రహ్మతత్వాన్ని బోధించడానికి వచ్చినటువంటి కపిల మహర్షి ఏమో అని నాకు అనుమానం. కనుక నువ్వు ఎవరైనా సరే నాకు జ్ఞానాన్ని ప్రసాదించు, నేను వెళుతున్నది కూడా అందుకే అన్నాడు. అప్పుడు అంటున్నాడు, ఓ రాజా, మోక్షమైనా బంధమైనా దానికి మనస్సే కారణం, కనుక మనస్సుని కావలసిన రీతిలో నువ్వు మలుచుకోవాలి. మనసుని పరమాత్మ వైపు తిప్పితే మోక్షం, ప్రపంచం వైపు తిప్పితే బంధం. నువ్వు ఎలా కావాలంటే అలా నీ మనస్సుని మలుచుకోవాలి. త్రిగుణాలతో కూడి ఉన్నటువంటిది ఈ మనస్సు, రకరకాల కర్మలు చేస్తూ చేయిస్తూ కర్మఫలాలు అనుభవించడానికి మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుతూ ఉంటుంది. చస్తూ పుడుతూ ఈ సంసార వలయంలో చిక్కుకుంటుంది చేసినటువంటి కర్మఫలాలు అనుభవించటానికి. ఈ ప్రపంచం మిథ్యని గ్రహించి ఈ కర్మల నుంచి బయటపడి ఈ మూడు గుణాలని దాటు, అదే ముక్తి. నువ్వు త్రిగుణాతీతుడు గనక అయితే అదే ముక్తి, అదే మోక్షం. పరమాత్మ జీవాత్మ రూపంలో శరీరంలోనే ఉన్నప్పటికీ కూడా శరీరం యొక్క కర్మలతో గాని వాటి యొక్క ఫలితాలతో గాని ఏమాత్రం సంబంధం లేకుండా కేవల సాక్షిగా ఉంటుంది. పరమాత్మే ఈ దేహంలో ఉన్నా ఈ దేహం చేసేటువంటి పనులతో సంబంధం లేదు. అయితే మనం ఏమనుకుంటున్నామని అంటే, నేనే చేస్తున్నాను, నేనే అనుభవిస్తున్నాను అని భ్రమపడుతున్నాం. ఇది జీవాత్మ పడేటువంటి భ్రమ, లోకంలో ప్రతి వ్యక్తి పడేటువంటి భ్రమ. ఈ భ్రమకి కారణం ఏమిటంటే మాయ. కాబట్టి మాయలో ఉన్నటువంటి మనస్సు, సత్యాన్ని చూడలేనటువంటి మనస్సు, పరమాత్మ ఒక్కటే సత్యమని, ఈ జగత్తంతా మిథ్యని తెలియనటువంటి మనస్సు, ఆ మనస్సు చేసేటువంటి మాయ కారణంగా ఈ దేహం చేసే పనులు నేనే చేస్తున్నానంటాం, ఈ మనసు చేసే ఆలోచనలు నేనే చేస్తున్నానంటాం. ఇలా అజ్ఞానంలో పడిపోతా ఉన్నాం. కనుక ఈ అజ్ఞానం తొలగాలంటే, ఈ భ్రమ తొలగాలంటే పరమాత్మ యొక్క పాదాలను పట్టుకోవాలి, పరమాత్మని ఆశ్రయించాలి. సంసారం అనేటువంటి అరణ్యంలో తిరిగేవాడికి, సంసారం అంటే ఈ జనన మరణ చక్రం, మళ్ళీ మళ్ళీ పుడతా, మళ్ళీ మళ్ళీ చస్తా, ఈ జన్మల్లో తిరిగేటువంటి వాడికి ఆరుగురు దొంగలు ఉన్నారు, అర్షద్వర్గాలు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. ఈ ఆరుగురు దొంగలు కూడా దోచుకొని బానిసలుగా చేసుకుంటున్నారు మనం. వీరి వల్ల ఈ సంసారంలో ఉన్నటువంటి జీవుడు భగవంతుణ్ణి తలుచుకోలేకపోతున్నాడు, ఈ ఆరుగురు దొంగల కారణంగా. దీని నుంచి బయటపడాలంటే ఒక్కటే మార్గం, సాధు సత్పురుషుల యొక్క సాంగత్యం చేయాలి, మహాత్ముల యొక్క గురువుల యొక్క పాద సేవ చేయాలి. గురుభక్తి దైవభక్తి దానివల్ల సిద్ధిస్తాయి, దానితో జ్ఞానకాంక్ష పెరుగుద్ది. జ్ఞానాన్ని నేర్చుకోవాలని, ఈ జ్ఞాన సాధనలో వచ్చేటువంటి ఆటంకాలను ఎదిరించాలని నిశ్చయానికి వచ్చి చివరికి అది మోక్షానికి దారితీస్తుంది. ఓ రాజా, ఈ జ్ఞానం, ఈ ఆత్మజ్ఞానం, ఈ అద్భుతమైనటువంటి జన్మని తరింపజేసేటువంటి మోక్షాన్ని అందించేటువంటి ఈ జ్ఞానం వైదిక కర్మాచరణ వల్ల గాని, నోములు వ్రతాలు పూజల వల్ల గాని, వేదాధ్యయనం వల్ల గాని, ఘోరమైనటువంటి తపస్సులు చేసినందువల్ల గాని, దాన ధర్మాల వల్ల గాని, తీర్థయాత్రల వల్ల గాని ఎవరికీ లభించనే లభించదు. ఇంద్రియ భోగాల యందు విరక్తులై అరిషద్వర్గాలను జయించి, నా చెప్పిన ఆరుగురు దొంగల్ని జయించి, శ్రీహరిని పరమ భాగవతోత్తములైనటువంటి వారిని, మహాత్ములైనటువంటి వారిని, సద్గురువులైనటువంటి వారిని నిత్యం ఆరాధిస్తూ గనక ఉన్నట్లయితే నీ బుద్ధి మోక్ష మార్గం వైపు ప్రయాణిస్తుంది. అదే ముక్తి సాధన. ఓ రాజా, మానవుడు దుస్సంగంతో పతనమైపోతాడు, సత్సంగంతో ఉద్ధరించబడతాడు. అందుకని సత్సంగం తప్పనిసరిగా చేయాలి, సత్సంగం వల్లనే చివరికి మోక్షం. ఈ సంసారం ఒక భయంకరమైనటువంటి చీకటి లాంటిది, మానులతో, ముళ్ళ పొదలతో, రాళ్లతో, రప్పలతో ముందుకు సాగటం చాలా కష్టం. క్రూర మృగాలు, విషసర్పాలు, దోపిడీ దొంగలు మొదలైనటువంటి వాటికి ఈ అరణ్యం స్థావరం. ఇందులో ప్రవేశించినటువంటి వాడు భయంతో అటు ఇటు పరిగెత్తాలి, దాటలేక, వెనకకి పోలేక అందులోనే తిరుగుతూ ఉండాలి. భార్యాబిడ్డలని, సంపదలని, ఇక్కడ ఏవేవో మనకు ఉండేటువంటి భోగాల కారణంగా వాటిని వదల్లేక అందులోనే గిరగిరా గిరగిరా తిరుగుతూ ఉంటాడు. ఈ అడవిని దాటి, ఈ సంసారం అనేటువంటి ఘోరాటవిని దాటి వెలుగులో స్వేచ్ఛగా ఉందామని అనుకోడు. ఎందుకనంటే దీని మీదనే అతడికి ఆశ. అడవికి అవతల ఉన్నది విష్ణు పదం, మోక్ష పదం. ఇది అడవి, దీనికి అవతల ఉన్నది మోక్ష పదం. మరి దీనిని దాటి ఆ విష్ణు పదాన్ని ఎట్లా చేరాలి అంటే సర్వభూత హితాన్ని కోరాలి, సమస్త భూతాల యొక్క మేలుని కోరుతుండాలి. అహింస, మైత్రి, కరుణ ఇవి ఉండాలి. శ్రీహరి యొక్క సేవగా స్వధర్మాచరణ చేయాలి, నీ ధర్మాలను నిర్వర్తించు, అది పరమాత్మ యొక్క సేవగా భావించాలి. అలాగే తత్వజ్ఞానాన్ని పొంది ఈ జ్ఞాన ఖడ్గంతో ఈ అడవిని కాస్త ఛేదించేయాలి, ఇదే ఏకైక ఉపాయం అన్నాడు భరతుడు. దానితో రాజు, ఓ మహాత్మ, మీ మాటలతో నా అజ్ఞానం పూర్తిగా నశించింది, మానవ జన్మయే శ్రేష్టమని తెలిసింది. ఎందుకంటే మానవ జన్మ వస్తేనే సత్పురుషుల్ని మహాత్ముల్ని సేవ చేయటానికి వీలవుతుంది, వాళ్ళ యొక్క సహవాసాన్ని పొందటానికి వీలవుతుంది, వాళ్ళతో సంఘభావాన్ని ఏర్పాటు చేసుకోవటానికి వీలవుతుంది. నా అదృష్టం వల్ల మీరు నాకు లభించారు అని భరతుడి యొక్క పాదాల మీద పడ్డాడు. భరతుడు ఆయన్ని ఆశీర్వదించి ఏమీ తెలియనట్టుగా వెళ్ళిపోయాడు. ఈ భరతుని యొక్క చరిత్రను చెప్పాడు శుక మహర్షి పరీక్షిత్తుకి. ఓ రాజా, పరీక్షన్ మహారాజా, కర్మ ప్రవృత్తి ప్రమాద భరితం. కర్మల యందు ప్రవృత్తి అంటే కర్మలు చేయాలనేటువంటి కోరిక మనకుంది కదా. ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, అటు చేస్తే మనకి లాభం, ఎటు చేస్తే మంచి జరుగుద్ది అని. ఆ కర్మ ప్రవృత్తే ప్రమాదం, అది సంసార వ్యామోహంలో పడేస్తుంది మనల్ని, భగవంతుణ్ణి మరిపింపజేస్తూ ఉంటుంది. కాబట్టి భరతుడిలాగా, జడ భరతుడిలాగా నిరంతరము భగవంతుణ్ణి స్మరణ చేస్తూ దేహాన్ని వదిలేటప్పుడు కూడా నారాయణ నామస్మరణ చేయాలి. నారాయణ నామస్మరణ అంత్యకాలంలో కూడా గుర్తుండేటట్లుగా మన భక్తిని పెంచుకోవాలి. అంటే నిరంతరము కూడా ఆ స్మరణలో ఉంటే అంత్యకాలంలో కూడా గుర్తొస్తుంది అని చెప్పి చివరికి ఈ కథని వినటం వల్ల ఫలితం కూడా చెప్తున్నారు. ఈ జడభర్తుని యొక్క చరిత్రను శ్రవణం చేస్తే సంఘదోషం పోతుంది. సంఘదోషం అంటే వస్తువులతో, విషయాలతో, భోగాలతో ఉన్నటువంటి ఆ సంఘభావం అనేటువంటిది తొలగిపోతుంది. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు సిద్ధిస్తాయి అని శ్రవణ ఫలాన్ని కూడా తెలియజేశాడు శుక మహర్షి. దీనితో పంచమ స్కందం, ఐదవ స్కందం పూర్తయిపోయింది. ఇక ఇప్పుడు షష్ఠ స్కందం, ఆరవ స్కందంలో ప్రవేశిస్తున్నాం. ఈ ఆరవ స్కందంలో ఇక్కడ కూడా ఎవరూ చెప్పనటువంటి ఒక విషయాన్ని పరీక్షన్ మహారాజు అడిగితే తెలియజేస్తున్నాడు. దీన్ని దాదాపుగా అందరు వదిలిపెడతారు. అదేమిటంటే అధోలోకాలు, నరకలోకాలు ఎన్నున్నాయి, ఏమున్నాయి, ఆ లోకాలకి ఎందుకు పోతున్నాం, ఎందుకు పోతారు అనేటువంటి విషయాల్ని చెప్పబోతున్నారు. దాని తర్వాత అజామీళోపాఖ్యానం, అజామీళుడి యొక్క కథ. ఇప్పుడే మనకి చెప్పుకున్నాం, అంత్యకాలంలో భగవంతుడు గుర్తు రావాలంటే జీవితం అంతా భగవంతుడిని గుర్తు చేసుకోవాలి. అందుకోసమని అజామీళుడి యొక్క కథని కూడా చెప్తున్నారు. ఈ రెండు కూడా ఈ షష్ఠ స్కందం, ఆరవ స్కందానికి సంబంధించినటువంటివి. వాటిని మనం రేపటి నుంచి చెప్తున్నాం.